श्री विघ्नेशमिभाभासौ सेवकाभीष्टदायकौ ये कदन्तमुमापुत्रौ नमामि गणनायकम् पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भगतां भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे పూజ్యులారా, నేను వినిపించు కథ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మహత్యము. రాఘవేంద్ర సుచరితము దేడు వినిపించదావినుడి అనకుల భద్రా నది పరమ పావన జలలహరులతో ప్రశాంత సుందర వాతావరణంలో సకల మనోరంజకమై మంత్రముగ్ధం చేయగల మహామహితాన్విత క్షేత్రం మంత్రాలయం. మంత్రాలయ క్షేత్రాధినాథుడైన గురు రాఘవేంద్రుడు బృందావన స్థితుడు. సంగీత సాహిత్యాది శాస్త్రాలలోనూ తర్క భాషాది కాలాలలోనూ అందివేసినవాడు రాఘవేంద్రుడు. గురువుగా, మహామంత్రోపదేశకునిగా, పరమధార్మికునిగా, సర్వసమతావాదిగా, వసుధైక కుటుంబ భావాలకు సాకరుకునిగా రాఘవేంద్రుడు చూపిన ప్రతిభా పాటవాలు అనంతములు. ఆదిశంకర రామానుజ మధ్వాచార్యాది గురు పరంపరలో చేరిన సంస్థూయమానుడు శ్రీ రాఘవేంద్రుడు. దాదాపు 300 సంవత్సరాల క్రితం స్వామిశ్రీ మంత్రాలయ క్షేత్రంలో సిద్ధి పొంది ఎందరో దీనులను హీనుల బాధలు తుడిచే సంజీవ శక్తిగా మిగిలారు స్వామివారు. స్వామివారి సమాధి బృందావనమై తాత్విక స్ఫూర్తులందిస్తుంది. శ్రీవారి సంగ్రహ జీవితం చరితం పెట్టిదన ఆంధ్రపూజ్యుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు అయిన శ్రీకృష్ణదేవరాయలు ప్రజానురంజకముగా కర్ణాటక అంతర్భూములను ఏలుచున్న కాలంలో విజయనగరమను మహానగరమా భూజాని రాజధాని విజయనగరమను మహానగరమా భూజాని రాజధాని జనులగును సజ్జలకు నది యొసగును అభయపారాణి అత్తగోడళ్ళు లక్ష్మీయు భారతి హత్తుకని ఎందురచట అత్తగోడళ్ళు లక్ష్మీయు భారతి హత్తుకొని ఎందురచట అత్తరి వచ్చిన యాత్రికులం నది గొలిపెను ఎందో ముచ్చట కవిరాజు యొక్క ఆస్థానమున కృష్ణ భట్టు అనే మహావిద్వాంసుడు కలడు. అతని తనయుడు కనకాచల భట్టు, అతని పుత్రుడు తిమ్మన్న భట్టు. తిమ్మన్న భట్టు వేద వేదాంగ పారంగతుడు. ఆయన ధర్మపత్ని గోపాంబ సకల సద్గుణ నిపురంబ. వారికి ఒక కూతురు, ఒక కొడుకు సంతానం. అయితే ఏకపుత్రుని వల్ల సంతృప్తి చెందక ఆ గోపాంబ తిమ్మన్న భట్టులు తిరుపతి వెళ్ళి శ్రీ వెంకటేశ్వరుని ఆరాధింపగా ఆ స్వామివారికి స్వప్న దర్శనమిచ్చి పుత్రరత్నమును అనుగ్రహించునని చెప్పాను. అనంతరము ఆ దంపతులకు ఒక శుభముహూర్తంలో మగబిడ్డ జనించెను. ధర్మ సంకట నివారకుడైన వెంకటేశ్వరుని కృప వల్ల జనించుటచి ఆ బిడ్డకు వెంకటనాథుడు అని నామకరణం మరణించినారు. అతనికున్న ఉత్తమ సాముద్రిక లక్షణములను, జాతక లక్షణములను పరిశీలించిన పండితులు అతడు కారణ జన్ముడని, స్థిర యశో విశాలుడు కాగలడని నిర్ణయించిరి. అట్టి వెంకటనాథుడు శుక్లపక్ష శశివలే దినదిన ప్రవర్తమానుడు కాగా మంచి సుముహూర్తము చూచి తిమ్మన్న భట్టు అక్షరాభ్యాసం అనరించినాడు. ఆ బాల గోపాలమునకు ఆనంద సంధాయకుడైన ఆ బాల వెంకటనాథుని విద్యావ్యాసంగమెట్లు సాగుతున్నదనగా, చదువుల తల్లి పద పద్మములను కుదురగ మదిలో నిలిపి ముదముదమగ గురుదేవుల చరణార్థములకు వందనము జలిపి మొదలిడును అనుదినమును తన పఠనము. చదువరలుకును అది ఆదర్శ విధానము, ఒక పరి విన్నను ఒక పరి చదివినను సకలము తన చిత్తమునకు హత్తుగనుచు. ఒకంతయు శ్రమ పెట్టని చాత్రుడని రకముగ గురువు ఆదని మెచ్చుకొను వెంకటనాథుని చేతి వ్రాత తీరు మౌక్తిక విలాసమును పరిహసించు తీరు. వెంకటనాథుడు పాఠములు అప్పగించు విధము సాగల్యముగా సర్వుల గురు ఆశ్చర్యపదము. అయితే దారుణ దారిద్ర్యమును అనవరతము అనారోగ్యమును భరింపలేక తిమ్మన్న భట్టు తనువును చాలించినాడు. అందువల్ల తిమ్మన్న భట్టు పెద్ద కొడుకైన గురురాజుపై కుటుంబ భారం పడింది. నేర్పు కలిగిన గురురాజు ఓర్పు వహించి శ్రీమంతుల సహాయంతో తమ్మునకు ఉపనయనము చేయించి బావగారైన శ్రీ లక్ష్మీ నరసింహాచార్యుల వారి చెందకు విద్యాభ్యాసమునకై పంపినాడు. ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్య అన్నట్లు అనతి కాలంలోనే అఖిల విద్యా రహస్యములు వెంకటనాథుని వరించినవి. కాలం గడిచింది. యుక్త వయస్కుడైనాడు వెంకటనాథుడు. తమ్ముని శరీరమునందరి యవ్వన రేఖలను గమనించిన గురురాజు సకల సద్గుణ సంపన్న అయిన సరస్వతియను కన్యతో వివాహం జరిపించినాడు. గృహస్థుడైన వెంకటనాథుడు సదాచారమును పాటించుచు అధ్యాపక వృత్తిని స్వీకరించి విద్యార్థులను తీర్చిదిద్దుటకు పూనుకున్నాడు. అయితే అనతి కాలంలోనే తాను ఆర్జించిన జ్ఞానము స్వల్పమని గ్రహించి విశేష జ్ఞానమును ఆర్జింపవలయనన్న తలంపుతో అలనాటి పండిత ప్రకాండులలో ఉద్దండుడైన శ్రీ సుధీంద్రుల వారి చెంతుకు వెళ్ళి పాదాభివందనం అనరించి, కృపయా దేహి మే విద్యా, కృపయా దేహి మే విద్యా, గురుకులోత్పలేశ్వర అజ్ఞానంధతమోహంతి సకల శుభకారిణి. ఓ గురుకుల చంద్ర, అజ్ఞానాంధకారమును పోగొట్టునది సకల శుభములను కలిగించున్నది అయిన విద్యను తమరు నాకు దయతో ప్రసాదింపవలసింది అని యాచించినాడు. అంతటి కృపాళుడైన సుఖీంద్రుల వారు వెంకటనాథునకు వేదాంత విద్యను బోధించుటకు అంగీకరించి తమ మఠంలోనే తీర్థ ప్రసాదములు స్వీకరించుతూ ఉండవలసినదని శాసించినారు. వల్లే అని వెంకటనాథుడు భక్తి శ్రద్ధలతో గురుదేవులను ఆరాధించుతూ విద్యను గరుపుచుండగా అతని కుశాగ్ర వృద్ధిని గాంచినటువంటి సహ విద్యార్థులు అసూయ వహించినారు. అసూయాగ్రస్తులైన ఆ విద్యార్థులకు కనువిప్పు కలిగింపవలయనని సుధీంద్రుల వారు నిశ్చయించుకున్నారు. ఒకనాడు పాఠ ప్రవచనములు జరుగుతూ ఉండగా నడుమ వచ్చిన ఒక ముఖ్య వేదాంత వాక్యమునకు విశేషార్థము చెప్పవలసి వచ్చింది. ఆ అర్థమును మరునాటి పాఠములో చెప్పుదును అని అంతటితో ముగించారు సుధీంద్రుల వారు. ఆ రాత్రి మఠ ప్రాంగణములో సీతవాతములో కట్టుపంచి తప్ప వేరే ఆచ్ఛాదన లేక నిద్రించుచున్న తన శిష్యుడైన వెంకటనాథుని వద్దకు వచ్చి సుధీంద్రుల వారు పరిశీలింపగా వెంకటనాథుని తల క్రింద సుధా అనే గ్రంథం కనపడింది. గురువుగారు ఆ గ్రంథమును తీసి చూచారు. గురుదేవులు చెప్పుచున్న పాఠమునకు పరిమళము అని పేర శిష్యుడు మధుర వ్యాఖ్య వ్రాయిచున్నట్లు ఆ గ్రంథమును బట్టి గ్రహించారు. అందు ఆనాటి పాఠంలో ఆపిన వేదాంత వాక్యమునకు వెంకటనాథుడు వ్రాసిన వివరణ చూచిన సుధీంద్రుల వారు పీయూష సరస్సున ఓలలాడినంతగా సంతసించి తన శాలువను శిష్యునిపై కప్పి ఆ తాళపత్రమును తీసుకుని వెళ్ళినాడు. మరునాటి ప్రభాత వేళ మేల్గాంచిన వెంకటనాథుడు తన గ్రంథమును కానరాకపోవుటకు మరియు తనపై గురుదేవుల వస్త్రము ఉండుటకు విస్మయం చెంది హడావుడిగా కాల్యములయన్నయు నెరవేర్చుకుని గురువుల చరణ సన్నిధికి చేరి, గురుదేవ, ఏమి వింత ఇది, ఏమి వింత, ఏమి వింత ఇది, ఏమి వింత, వివరించి నా చింత కాపు మోదేవా, ఏమి వింత. రాత్రి నా మమాతృ చరణముల నిలిపెడి మీ వస్త్రములంకరించెడి, నికమ మాతృ చరణము నిలిపెడి మీ వస్త్రములంకరించెడి, వస్త్రము వింతగ నాదనువును కప్పిన చందము తెలియకున్నదే మంగు, ఏమి వింత ఇది, ఏమి వింత, వివరించి నా చింత బాపు మోదేవ, ఏమి అని విన్నవించినాడు. విన్న గురువు విషయమంతయు వివరించి శిష్య బృందమునకు వెంకటనాథుని పరిమళము అను వ్యాఖ్యానమును పరిచయం చేయగా, మున్ను అసూయ వహించిన వారందరూ లజ్జించి పశ్చాత్తాపము వహించి క్షమాపణ వేడిరి. సుధీంద్రుల వారు వెంకటనాథునకు పరిమళాచార్య అను బిరుదునిచ్చి గురుతరముగా సత్కరించిరి. నాటి నుండి నాథునిపై సర్వులకు గౌరవము ఇనుమడించింది. శ్రీ సుధీంద్రుల వారు శిష్యగణ పండితుండై వేద సంచారం చేయుచుండగా దక్షిణ మథురలో ద్రవిడ సన్యాసి యొక్కడు వ్యాకరణ పాండిత్యముతో విర్రవీగుచూ వ్యాకరణ వాదనమునకు రావలసినదని సవాలు చేసినాడు. అప్పుడు మందహాస సుందర ముఖారవిందుడైన గురువు శిష్యాగ్రణి అయినటువంటి వెంకటనాథుని వాదనమునకు ప్రోత్సహించినాడు. జంఛామారుతమునకు పూర్య గుడిసెవలే వెంకటనాథుని వాదనమునకు ద్రవిడ సన్యాసి వాదము నిలువజాలక వీగిపోయెను. విజయశ్రేణి వరించిన వెంకటనాథుని కౌగలించుకుని ఆనందాశ్రువులు నిండిన కందోయితో సుధీంద్రుల వారు మహాభాష్యాచార్య అని బిరుదునిచ్చి దీవించిరి. తంజావూరును పరిపాలించుచున్న రఘునాథరాయులు సుధీంద్రుల వారిని వారి ఛాత్ర సమూహమును సాదరముగా ఆహ్వానించెను. రఘునాథుని ఆస్థానమనున్న వేదాంత విద్యా పారంగితులైన యజ్ఞ నారాయణ దీక్షితులు రాజసన్నిధిలో వెంకటనాథునితో వేదాంత వాదన ప్రారంభించెను. 18 రోజులకు విజయలక్ష్మి వెంకటనాథుని వరించింది. శిష్యుని విజయ పరంపరకు ఉప్పొంగిన సుధీంద్రుల వారు భట్టాచార్య అను బిరుదు ప్రసాదించి దీవించినారు. నాటి నుండి వెంకటనాథుడు వెంకటభట్టుగా పిలువబడసాగను. సుధీంద్రుల వద్ద సమస్త వేదాంత గ్రంథములను చదివిన తరువాత వెంకటనాథుడు స్వస్థలము చేరి సంసారయాత్ర ప్రారంభించినాడు. పుణ్యవతి అయిన సరస్వతికి మగబిడ్డ కలుగగా లక్ష్మీనారాయణ అను నామకరణము గావించినారు. వెంకటనాథుడు విద్యాదేవి అనుగ్రహాన్ని పూర్తిగా సంపాదించినాడు. కానీ లక్ష్మీదేవి అనుగ్రహం మాత్రము సమృద్ధిగా సంపాదించలేకపోయినాడు. దినదినము దినవెచ్చమునకు కూడా ఇబ్బందులకు పడవలసి వచ్చింది. దానికి తోడు చాత్రుల సంఖ్య హెచ్చయింది. ఒక్కనాడు పక్క పల్లెలో ఒక శ్రీమంతుని ఇంట శుభకార్యము జరుగుతూ ఉండగా పండిత సత్కారము లభించునన్న భ్రమతో వెంకటనాథుడు అతడికి వెళ్ళినాడు. కాని అతనిని పలకరించిన వారు లేరే. చేయునది లేక ఒక మూలన చతికిలబడి పారాయణ చేసుకుంటూ ఉన్నాడు. అతడికి వచ్చిన ఆ ఇంటి పురోహితుడు వెంకటనాథుని సామాన్య విప్రునిగా భావించి గంధము తీయమని పురమాయించినాడు. తన ధైన్యమునకు చిరునవ్వు నవ్వుకొని అగ్ని సూక్తము పఠించచు వెంకటనాథుడు గంధము తీసినాడు. ఆ గంధము తీసుకున్న బ్రాహ్మణులకు శరీరమంతటా మంటలు మొదలయ్యాయి. బ్రాహ్మణుల బాధను గమనించిన పురోహితుడు మరియు ఆ శ్రీమంతుడు వెంకటభట్టును సమీపించి విషయము విన్నవించి తద్బాధా నివారణోపాయమును సూచింపవేడినారు. అంతట వెంకటనాథుడు మరల వరుణ సూక్తము పఠించుచు గంధం తీసి ఇవ్వగా దానిని పూసుకున్న మహేశ్వరులకు మంటలు తగ్గి ఒళ్ళు చల్లబడిపోయింది. వెంకటభట్టు మహిమను తెలుసుకున్న శ్రీమంతుడు వెంకటభట్టును బహువిధములు సత్కరించి పంపించినాడు. అయినను మరికొన్ని నాళ్లు గడిచినప్పటికీ మరలా దారిద్ర్యం అతని ఇంట కాలు మోపింది. గత్యంతరము లేని వెంకటనాథుడు ధారాపుత్రులతో శ్రీ సుధీంద్రుల వారిని చేరి సాష్టాంగ దండ ప్రణామములు నరించి తన లేమిని విన్నవించినాడు. శిష్యవత్సలుడైన గురువు శిష్యునితో అంటున్నాడు, నాయన కలిమిలేములు కాంబ్రు నాయనా నాయనా కలిమిలేములు కావడి గుండలు వాణిని గూర్చి మోదఖేదములు వచింపవలసిన పని ఎలా అయినను అఖండ పాండితి మండితుడవైన నీవు అన్యస్థలమున నుండలేలా సకుటుంబముగా మన మఠమందే వసుకుమా అని ఆదేశించినారు. శిష్యుడు గురువచనములను శిరసావహించి మఠమందే నివాసింపసాగినాడు. మఠమున పాఠ ప్రవచనములు యథావిధిగా సాగుతుండగా హఠాత్తుగా ఒకనాడు సుధీంద్రుల వారు అస్వస్థకు గురి అయినారు. అంత సుధీంద్రుల వారు మఠ చింతతో శిష్యుని చెందుకు పిలిచి, నాయనా వెంకట భట్టు, నాయనా శిష్య వెంకట భట్టు, నాయనా వెంకట భట్టు, ఏ క్షణమున ఈ తనువు ధరణిని కలిసిపోవునో, ఈ తనువు ధరణిని కలిసిపోవునో తెలియకున్నది నాకే తనువును కూర్చిన విచారము లేదు కానీ మఠమును మఠ సంప్రదాయములను పరిరక్షింపవలసిన బాధ్యత కలదు కదా, అది నా ప్రథమ ధర్మము. కనుక నీవు సంసార వ్యామోహమును విడనాడి సన్యాసం స్వీకరించి ఆశ్రమ నిర్వహణకు పూనుకొనుము నాయన అన్నాడు. అప్పుడు వెంకటభట్టు వినయంతో అంటున్నాడు, గురుదేవా, తనయుడు లేదవాడు, తనయుడు లేదవాడు తన తండ్రిని వీడుట సాధ్యమోనే అతనికి నిండు జవనము దాల్చెనున్న సతి ఇప్పుడిప్పుడే కనుక వహింపగలుగునకో కామిని భతృవియోగ భారము గినుక వహింపగొండ గురునేత వచింపుము ధర్మ సూక్ష్మము Ah నా పుత్రుడు పసివాడు, వాడు తండ్రిని వీడు ఉండగలడా? నా ఇల్లాలు ఇప్పుడిప్పుడే పూర్ణ యవనమున అడుగుడుచున్నది, ఆమె భర్తృ వియోగ వేదన భరింపగలదా? నా మనవిని తిరస్కృతిగా భావించక ధర్మమేదో మీరే వచించండి అన్నాడు. శిష్యుని వచనములు విన్న గురువునకు శిష్యుని విన్నపము మన్నింపదగ్గదనిపించింది. అంత మరి ఒక శిష్యునకు మఠాధిపత్యమిచ్చి యాదవేంద్ర తీర్థ అని పేరు పెట్టిరి. యాదవేంద్ర తీర్థుడు ధర్మోపన్యాసములిచ్చుతూ దేశాటనమునకు వెడలినాడు. కాని అతడు చిరకాలము వరకు తిరిగి రాలేదు. ఇంతలో సుధీంద్రుల వారు మరల అనారోగ్యమునకు గురైనారు. ఆ రాత్రి స్వప్నములో శ్రీరామచంద్రుడు కనిపించి ఆశ్రమ బాధ్యతలు వెంకట భట్టునకు అప్పగించవలసిందిగా సుధీంద్ర వారిని ప్రబోధించినాడు. అదే రాత్రి జగన్మాత అయిన సరస్వతీదేవి వెంకటభట్టుకు కలలో కనిపించి, వెంకటనాథ విమల గుణసనాథ, వెంకటనాథ విమల గుణసనాథ, సంకటములు వై తొలగి తరణి నివేదుమ, వెంకటనాథ విమల గుణసనాథ. నిఖిల సుగుణ దాముని రాముని, నీల జలధర శ్యాముని రాముని, నిఖిల సుగుణ దాముని రాముని, జానకి వదన కులయము స్వాముని, జానకి వదన కువలయ స్వాముని, సకలముని జన వినుత మహిమ స్వాముని, వెంకటనాథ విమల గుణసనాథ, సంకటములు వై గలను శరణి వెంకటనాథ అని ప్రబోధించెను. మరునాడు గురు శిష్యులిరువురు ఒకరి స్వప్నోదంతం మరి ఒకరు వివరించుకొనిరి. శిష్యుడు సన్యాసిగా స్వీకరణమునకు సిద్ధపడినాడు. కానీ ఆ నిర్ణయమును విన్న సరస్వతి గుండెలు గుబిళ్ళుమనగా దీనవదనయ్య తన మగనితో అంటుంది, స్వామి ఏమిటండి ఇది, ఇంత అయ్యాయమ్మ? తగునాథ మీకిది, తగునాథ మీకిది, కుల కాంతలు మెచ్చనిది కాదా, కుల కాంతలు మెచ్చనిది కాదా, తగునాదా ముక్తి కాంతపై మోఖము చూడి, ముక్తి కాంతపై మోఖము చూడి, ఏకమున పరమున మీరే దిక్కిని, సహరము నిన్నే నమ్మిన జానను, ఏకమున పరమున మీరే దిక్కిని, అహరహములు నిన్నే నమ్మిన జానను, సఖజీవన విధి శాశ్వత మనుగాని, సఖనమున ఇడుములు మెచ్చనిది అని సజల నయనాలతో ప్రశ్నించింది. అప్పుడు వెంకట భట్టు ఆమె నయన జలములను అంగిడితో తుడిచి, మానిని మానిని, నీ కుటుంబములు మాత్రము చక్కగా దిద్దుకొను, దీన జనాళికి ఎవరు ఇక ధీరులు దారులు చూపువారు, ఇలం జ్ఞాన కృపాణముని తెలుచంతెగొట్టు శోక వల్లరు మానవ సేవయే మానవ సేవయే మాధుర మానవ సేవయే మధుర మాధవ సేవయటంచు నెంచుమా సరస్వతి, మన కుటుంబమును చక్కదిన్నులు కొడుతూ మన కర్తవ్యం ముగియలేదే పిచ్చిదాన. దీన జనులను కరుణోపాయమును సూచించవలేను, ఇది ఆ జగన్మాత ఆజ్ఞ. నీ శోకలతలను జ్ఞాన ఖడ్గముతో ఖండింపుము, మనము చేయు మానవ సేవయే ఆ మాధవ సేవగా గుర్తింపుము అని ప్రబోధించినాడు. అతి కష్టముతో భర్త నిర్ణయమును సరస్వతి అంగీకరించినదే. సన్యాస స్వీకృతికి ముందుగా వారు తమ తనయుడైన లక్ష్మీనారాయణకు ఉపనయనం జరిపించినారు. సుధీంద్రుల వారు వెంకటభట్టుని వెంటబెట్టుకుని కుంభకోణమునకు వెళ్ళగా రఘునాథరాయలు సకల సదుపాయములు కలిగించినాడు. శాలివాహన శకము, రుధిరోద్ఘారినామ సంవత్సరము అనగా కీర్తి శకము 1623వ సంవత్సరము ఫల్గుణ మాస బహుళ విదయ నాడు సుధీంద్రుల వారు వెంకటభట్టునకు సన్యాస దీక్షను సంగి ఆశ్రమము అప్పగించి శ్రీ రాఘవేంద్ర తీర్థులు అని పేరు పెట్టిరి. ఆ మహోత్సవంలో పాల్గొన్న కవి పండిత మండలి ఆనందోత్సాహముతో అంటున్నారు, శ్రీ రాఘవేంద్ర తీర్థ శ్రీ రాఘవేంద్ర తీర్థ శ్రీ రాఘవ సత్కృపల తిరతర యశము ఆరోగ్య ఆయుష్యును రాధారాధ్రి దినకరమునందుము స్వామి తదనా అని జయఘోష పెట్టిరి. రఘునాథుడు ఆ యతిద్వయమును ఘనముగా సన్మానించి వారి దీవెనలు అందుకునెను. శ్రీ రాఘవేంద్ర తీర్థులు దీనజనులను ధరించుటకై దేశాటనము చేయుచు కందనాతి అను గ్రామమునకు రాగా అందున్న నిరుపేద అయిన వెంకన్న అనువాడు శ్రీవారికి స్వాగతము చెప్పి తన ఇంటిలో బస చేయించి ఉన్నంతలో అన్నపానీయములకు ఏర్పాటు గావించినాడు. అతని భక్తి శ్రద్ధలకు అమందానంద వికసిత హృదయారవిందులైన శ్రీ రాఘవేంద్రుడు మరునాడు ప్రయాణమై, వెంకన్న, నీవు భక్తి గల ధనప్రపూర్ణుడవు, కనుక నీవు ఒక వరమిస్తూ ఉన్నాను నీకు. ఆపద సమయంలో నన్ను స్మరించు, నీకు మేలు జరుగుతుంది అన్నారు స్వామి. ఒకనాడు ఆదోని నవాబు కందనాతి గ్రామ సమీపారణ్యాన వేటాడుచుండగా ఆఖ మేఘాలపై వచ్చిన సేవకుడొకడు ఒక జాబును తెచ్చి నవాబు గారికి అందించినాడు. ఆ లేఖను పఠింప శక్తి లేని నవాబు దూరాన కట్టెలు కొట్టుతున్న వెంకన్నను భటులచే రప్పించి ఆ లేఖను చదవమన్నాడు. అంత వెంకన్న, దొరా నేనా, నాకు చదువు ఉంటే కట్టెలు కొట్టుకునే బతికేల స్వామి, నాకు చదువు లేదే అన్నాడు. ఆ మాటలకు ఉగ్రుడైన నవాబు, ఓరి నీవిది చదవనిచో, నీకు ఇక్కడే గోరి కట్టింతురు అని పళ్ళు నూరినాడు. బెదిరిపోయిన వెంకన్న ఆ లేఖను తీసుకుని శ్రీ రాఘవేంద్రులను హృదయ పుండరీకమును ఛానించి దొర, సమరభూమిలో ఉన్న ఈ సైన్యము జయించినది, విజయశ్రీ నిన్ను వరించినది అని వినిపించినాడు. ఆ మాటలు విన్న నవాబు అమిత హర్షముతో వెంకన్నను శ్లాఘించి వెంటబెట్టుకుని కోటకు తీసుకుని పోయి 2 సంవత్సరములు చదివించి ఆస్థానమున ఉద్యోగమిచ్చినాడు. ఒకసారి శ్రీవారు శిష్యుడొకడు, ప్రణమిల్లి గురుదేవా తమరు అనుమతించినచో పెళ్లి చేసుకుందును అని విన్నవించుకున్నాడు. అంత స్వామివారు చెంత ఉన్న మట్టి తీసి శిష్యునికిచ్చి దీవించినారు. ఆ మట్టినే మణిరాశిగా భావించిన శిష్యుడు స్వగ్రామమునకు బయలుదేరి ఆ రాత్రి ఒక గ్రామమున ప్రవేశించి ఒక ఇంటి ముందు అరుగు మీద శయనించినాడు. ఆ గృహస్థునకు ఒక కూతురు పుట్టిన తరువాత అతని భార్య మరలా ప్రసవించినప్పుడల్లా ఒక బ్రహ్మరాక్షసి వచ్చి పశుకందరు ఎత్తుకుని వెళ్ళిపోతుంది. తీర్థుల వారి శిష్యుడు పవళించిన రాత్రి ఆ ఇల్లాలు లోన నెప్పులు పడుతుంది. అదే సమయమునకు బ్రహ్మరాక్షసుడు వచ్చినాడు. ఆ రక్కసునకు శిష్యుని చెంత ఉన్నటువంటి మట్టి నుండి అగ్నిజ్వాలలు వచ్చి అడ్డుపడెను. అది కనిన శిష్యుడు అచ్చెరు వందసాగినాడు. ఆ జ్వాలలను దాటలేని రాక్షసుడు, ఓరే ఉరువీశ్వర యువక, చేతిలోని వృత్తికను దూరముగా పారవేయము, కోరినంత ధనమిత్తును అన్నా పలికినాడు. అంత శిష్యుడు, ఇదిగో పారవేచున్నాను చూడు అని ఆ మట్టిని రక్కసునిపై విసిరినాడు. వెంటనే రాక్షసుడు దగ్ధుడైనాడు. ఆ గృహస్థుని భార్య క్షేమముగా మగబిడ్డను ప్రసవించింది. జరిగిన విషయము నేగినటువంటి గృహస్థుడు శ్రీవారి శిష్యులకు తన పుత్రికారత్నమునిచ్చి ముచ్చటిగా వివాహం జరిపించినాడు. శ్రీ రాఘవేంద్రుడు శ్రీ మహావిష్ణువు యొక్క లీలా విలాసమును వివరించుచు దేశ సంచారము చేయుచు గదక్ ప్రాంతములోని కోటగిరి చేరినారు. గురుభక్తి గల దేశాయి రఘునాథరాయుడు శ్రీవారికి భిక్ష వేయ నిశ్చయించి ఆ సందర్భముగా విచ్చేయి ప్రజానీకమునకు విందు చేయి ధరించి పంచభక్ష పరమాన్నమును వండించుచుండినాడు. పనివారు ఒకవైపు పెద్ద గంగాళం నిండా మామిడి పండ్ల రసము నింపినారు. శ్రీవారి మూల రామచంద్రుల పూజా మహోత్సవములు జరుపుచుండగా దేశాయి చిన్న కొడుకు ఆడుకుంటూ వెళ్లి ఆ పండ్ల రసంలో పడి మరణించినాడు. పూజానంతరము రసభాండములోని బాలుని మృతకాయమును చూచిన వారెల్లరూ గొల్లుమని విలపంపసాగారు. ఆ బాలుని తల్లిదండ్రులు ఘోరంగా కన్నీరు పెట్టుకుని ఏడుస్తున్నారు. నాయనా కుమార, ఇంత పిన్న వయస్సులోనే మమ్మలను శోక సముద్రంలో ముంచి వెళ్ళినావు, నీకు ఇది న్యాయమా, ఇది నీకు సర్వమేనా అని కన్నీరు మున్నీరుగా విలపింపసాగినారు. అఘటన ఘటనా సమర్థులైన తీర్థుల వారు బాలుని మృతదేహమును తన చెంతకు తీసుకురమ్మని పలికినారు. వారు ఆ బాలుని కళేబలమును స్వామి పాదముల కడపెట్టి స్వామికి మృక్కినారు. కరుణాంతరంగరైనటువంటి శ్రీ రాఘవేంద్రుడు, ఏ దేవదేవుడు ఈ ఎల్ల లోకములను సృష్టించనో, ఏ దేవదేవుడు ఈ ఎల్ల లోకములను పోషించుచుండెనో, ఏ దేవదేవుడు ఈ ఎల్ల లోకములను నిక్షేపముగా సఖి నిలుపుచుండెనో, అట్టి మహనీయ గుణములున్నట్టివాడు సకల విభుత సమర్చిత సజల జలన రమణీయగా ఉన్నట్టి రామచంద్రుడు ఇప్పుడే ఈ బాలకుని బ్రతికించుగా అని కమండల జలమును మృత శరీరముపై చల్లినారు స్వామి. మెల్లగా బాలుడు కదిలి నిదురు నుండి లేచినట్టు లేచి కూర్చుండినాడు. జననీ జనకులు తటాలును బాలుని కౌగలించుకుని ఆనందాశ్రువులతో ముంచెత్తినారు. శ్రీవారి మహిమకు ఆశ్చర్య రసాంబోధిలో మునింగిన భక్త జనులు అందరూ ఉచ్చస్వరంతో జయ జయ ధ్వానంబులు సల్పుతూ సాకిలబడి మృక్కినారు. ఇవ్విధముగా శ్రీవారి దివ్యశక్తిని వెల్లడించుటూ వారి జీవిత చరిత్రమందు అనేక సంఘటనలు కలవు. శ్రీ యతీంద్రులు దేశాటన చేయుచు తిరుపతి వెళ్ళుచున్నారు. మార్గ మధ్యలో ఒక గ్రామమున ఆంజనేయ స్వామి ఆలయమున బస చేసినారు. అప్పుడొక మాలవాడు అతడి కేతించి దూరాన నిల్చుండి స్వామికి నమస్కారం చేశాడు. అతనిని గాంచిన యతీంద్రులు అతడు పూర్వ జన్మమును పరిశీలించి కనకదాసు అనియు శ్రీవారు వ్యాసరాయ అవతారమున కృష్ణ దర్శనము చేయించిన వాడని గ్రహించి అతనికి సద్గతినిచ్చుడు సమంజసమని తలంచి, ఓ కనకదాస భక్తి విలాస, ఓ కనకదాస సుభక్తి వికాస, గరిచేరారా హరిభక్త మనోహర, ఓ కనకదాస భగవానుడు ఇప్పుడు పజయం తనూచి నిగమ విధారికి నివేదం పదల్లకి నైవేద్యమునే కోరుతున్నాను భవశుద్ధి వెళ్ళయ తీసుకొని అని ఆదేశించినారు యతీంద్రులు. అంతా మాలవాడు తన ఇల్లంతా వెతుకగా ఆవాలు తప్ప మరి ఏమీ దొరకలేదు. చేయినది లేక అతడు ఆవాలే తెచ్చి రాఘవేంద్రుల ముందు నిలిపి, ఇవిగో ఇవిగో ఓ స్వామి, ఇవి తెలుపు నాదగునేమి, ఇవి తెలుపును నానేమి, నీయ మనుషులు తెలియని వాడను నిగమ తత్వము ఎరుగని వాడను, ఏ రీతిని నన్ను కరుణోజర ఈ భవమే గది తొలగి అని ప్రార్థించాడు. అప్పుడు రాఘవేంద్రుడు చాతుర్మాస్య వ్రతమున ఉన్నారు. ఆ వ్రతములో ఆవాలు వాడకూడదు, అయినను కనకదాసుని భక్తికి సంతసించిన శ్రీవారు ఆవాలు తీసుకుని దేవునికి నివేదించి ఆ భక్తశేఖరులకు కైవల్య మార్గము చూపించారు. ఒకప్పుడు శ్రీమన్నారాయణమూర్తి భక్తజన సమృద్ధరణకై భూలోకమున మూడు అవతారములుగా ధరింపు అని తన భక్తగణమున అగ్రగణ్యుడైన శంఖకర్ణుని ఆదేశించినారు. భగవాను ఆదేశాను చొప్పున అతడు అవతారత్రయమును ధరించినాడు. ప్రహ్లాద రాజ ప్రథమో ద్వితీయో వ్యాసరాజ ప్రహ్లాద రాజ ప్రథమో ద్వితీయో వ్యాసరాజ రాఘవేంద్ర స్తుతియస్తు భగవత్ కార్య సాధక ఆ అవతారమునందు మొదటిది ప్రహ్లాద అవతారము, రెండవది వ్యాసరాయ అవతారము, మూడవది నేటి రాఘవేంద్ర అవతారము, వ్యాసావతారము నాటి కనకదాసుడు నేడు ఈ విధంగా శ్రీవారు అనుగ్రహించినారు. నాటి నుండి చాతుర్మాస్యమున ఆవాలు కూడా వాడుచున్నారు. అయితే ఒకప్పుడు శ్రీనివాసాచార్యులు అనువారు చాతుర్మాస్యమున ఆవాలు తిరస్కరించినారు. వెంటనే వారికి ఉదరశూల బాధ ప్రారంభమైంది. ఆవాలు తిరస్కరించడం వల్లనే ఉదరశూల ప్రారంభమైనదని గ్రహించిన ఆ శ్రీనివాసాచార్యుల వారు పొరబడి తిని పొరబడి తిని త్వరబడి తిని చిరుకాలు గాగా పరమ భక్తి గల అని రాఘవేంద్రుడు నృతించి వేడుకొనిరి. వెంటనే వారికి ఉదర బాధ ఉపశమించింది. ఒకప్పుడు మలయాళ దేశము నుండి ముగ్గురు జ్యోతిష్యులు వచ్చి శ్రీ రాఘవేంద్రుల జాతకమును పరిశీలింతుమనిరి. వారి ముగ్గురిని వేరువేరు గదుల్లో పెట్టి జాతక కుండలిని పరిశీలింపవలసిందిగా ఆదేశించారు. జాతక పరిశీలన ముగిసిన తరువాత వారి వెలుపలకు వచ్చి వివిధ విషయములు వివరించినారు. కానీ ఆయుర్విషయము మాత్రము శ్రీవారు 100 సంవత్సరములు జీవించరని ఒకరు, 300 సంవత్సరములు జీవించరని ఇంకొకరు, 700 ఏండ్లు జీవించరని వేరొకడు ఒక్కాణింపగా అందు నిక్కమేదో వివరింపుడని భక్తులు శ్రీవారిని వేడుకున్నారు. అంతవారు రవ్వంత నవ్వి వినుడి వినుడు సహృదయ జన్ములు భక్త జనులారా భక్తితో పరమే నాకు ఆయువు 100 ఏడులు నా కృతికి 300 ఏడు నాకు ఆయువు 100 ఏడులు నా కృతికి 300 ఏడులు బృందావనమున ఊడగలను భక్తులారా, నా భౌతిక శరీరమునకు 100 ఏండ్లు, నా గ్రంథమునకు 300 ఏండ్లు, బృందావనమున నా మహిమునకు 700 ఏండ్లు ఆయువు కలదు అని రాఘవేంద్రులు ఆ ముగ్గురు దైవజ్ఞుల వాక్కులకు సమన్వయంగా చూపగా శిష్య బృందము ఆనందముతో జయ జయ ధ్వానములు సలిపినారు. మరొకప్పుడు మలయాళ దేశము నుండి 3 విప్రులేతించి శ్రీ రాఘవేంద్రులను పరీక్షింపనించి మనస్సులో 3 పదార్థములను స్మరించుకున్నారు. చిత్రాన్నము, పాయసాన్నము, కుడుములు అనునవి. ఆ పదార్థములు వారు తుంగభద్రలో స్నానము చేయించు ఉండగా రాఘవేంద్ర శిష్యుండు వచ్చి, అయ్యలారా, మీ కొరకు ఆశ్రమమున చిత్రాన్నము, పాయసాన్నము, కుడుములు సిద్ధం చేయబడినవి అని మనవి చేసినాడు. ఆ మాటలు విన్నటువంటి ఆ విప్రులు 3 కూడాను చిత్తమున నిలిచి కొల్లట్టి చిత్రాన్న పాయసన్నములు కుటుములు తన యంతరాత్మనెరిగి శ్రీ రాఘవేంద్రయతీంద్రుడు శ్రీ రాఘవేంద్రయతీంద్రుడు అహురా అవురా ఇంత శక్తి గల గురుడు ఏ ఇలాను లేడు అని సంభ్రమాశ్చర్య పరవశులై శ్రీవారిని చేరి ప్రణమిల్లినారు. కరుణా తరంగితాంతరంగులైన శ్రీ రాఘవేంద్ర ఇతుల వారు. భూసురులారా, మీరు బృందావనమున అర్చకులుగా నియమింపబడి చిత్రాన్న పాయసాన్నములు కుడుములు కడుపార భుజించుచు సుఖింపగలరు అని వరమిచ్చి ఆ బ్రాహ్మణులను అనుగ్రహించినారు. వేరొకప్పుడు తంజావూరు మహారాజు విజయ రాఘవుడు శ్రీవారికి రాజశిల్పి చేత ప్రత్యేకంగా తయారు చేయించినటువంటి అమూల్య రత్నాహారమును కానుకగా పంపినాడు. శ్రీవారు ఆ సమయంలో అగ్నిదేవుని పూజిస్తూ ఉండడం వలన తనకు రాజు పంపిన హారాన్ని అగ్నిప్రీతిగా హోమగుండంలో విడిచిపెట్టారు. తాను ప్రేమ పురస్సరంగా ప్రత్యేకించి చేయించిన రత్నాల హారాన్ని గురువులు తృణప్రాయంగా అగ్నిహోత్రంలో వదలడం విజయ రాఘవునికి ఆగ్రహం తెప్పించింది. ఒకనాడు పూజా సమయమున ఉన్న శ్రీవారిని చేరి నమస్కారములు అనరించి హారము ఒక్కసారి ఇవ్వవలసిందిగా కోరాడు. రాజు మనస్సును గ్రహించిన రాఘవేంద్రుడు రత్నకారము కోరి ధరా విపుడు రత్నకారము కోరి ధరా విపుడు వచ్చి నాడు లేడు నే భద్రముగను దాచిన దానిని త్వరగత్యము త్వరగత్యము యజ్ఞనారాయణ కరుణాంతరంగా 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 అని ప్రార్థించిన తోడని అగ్నిదేవుడు యజ్ఞగుండం నుండి పుడమి వచ్చి రాఘవేంద్రుడికి రత్నహారం ఇచ్చి దీవించి అంతర్గ్రహితుడైనాడు. రాఘవేంద్రుడు ఆ రత్నహారమును రాజుకివ్వగా తన తప్పును తెలుసుకున్న నరపతి యతిపతిని క్షమాభిక్ష వేడి వెడలిపోయినాడు. ఇంకొకప్పుడు స్వామివారు దేశాటన చేయుచు ఆదవాని చేరినారు. స్వామివారి అనుగ్రహము వల్ల అచ్చడ దివానుగా ఉన్న వెంకన్న భక్తి తాత్పర్యములతో ఆతిథ్యమిచ్చి మరలా శ్రీవారి మెప్పు పొందినాడు. అయితే ఆదోని నవాబు సిద్ధి మసూద్ ఖాన్ స్వామివారి మహిమలను విని ఉండటం వలన తాను కూడా పరీక్షించదలించి ఒక బంగారు పళ్ళెము నిండా మాంసపు నింపి దానిపై జరీ అంచు మఖమల్ల వస్త్రాన్ని కప్పి శ్రీవారికి అందించినాడు. యోగదృష్టితో నవాబు ఆగడము ఎరింగిన రాఘవేంద్రుడు మూలరాముని చాలించి కమండలమున జలమును తీసి ఆ పళ్ళెముపై చల్లారు. ఆ గుడ్డను తొలగించమని శిష్యుని ఆదేశించినారు. శిష్యుడు ఆ గుడ్డను తొలగించాడు. అంతే మాంసమంతయు మాయమయ్య ఆమ్రఫలములు వింతగా నవదరు జయ జయధ్వానములు చేసే సభ్యగణము భక్తితో చేసే ఖానుడు వందనము విచిత్రం గొల్పే విధంగా ఆ పళ్ళెములోని మాంసమంతా రకరకాల ఫలపుష్పాలుగా మారిపోయి ఉన్నవి. నవాబు ఆశ్చర్యానికి మేర లేకుండా పోయింది. తన తప్పును మన్నించమని స్వామివారిని వేడుకున్నాడు. స్వామి, మీ మహత్యము అనితర సాధనము. మీ వంటి వానికి ఏదైనా దానమిచ్చినతో నా జన్మ సఫలమగును కాబట్టి తమకేమి కావాలేనో కోరుకునండి. ఈ దీనిని కరుణించండి స్వామి అని వేడుకున్నాడు. వెంకన్న కూడా బలవంత పెట్టగా స్వామివారు తన యోగదృష్టిని ప్రసరింపచేసి తుంగభద్రా నదీ తీరమున ఉన్న మంచాల అను గ్రామమును కోరినారు. శ్రీవారు ప్రఖలాదావతారమున ఆ గ్రామమున యజ్ఞము చేసి ఉన్నారు. అందువలన ఆ గ్రామమునే కోరినారు స్వామి. అపరిమితానందంతో నవాబు ఆ గ్రామమును భక్త ప్రభక్తులతో స్వామివారికి సమర్పించినారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మంచాల గ్రామం చేరి అక్కడ తమ మఠాన్ని నెలకొల్పిన సందర్భంలో గ్రామదేవత అయిన మంచాలమ్మను ఆరాధించి ప్రసన్నరాలని గావించుకుని ఆమె ద్వారా అనేక వరాలు పొందారు. అందుకు కృతజ్ఞతగా తమను దర్శించే ముందు మంచాలమ్మను దర్శింపవలయనని శాసించారు స్వామి. ఆ విధంగానే నేటికీ భక్తులంతా కూడా ముందు మంచాలమ్మను దర్శించిన తరువాతే గురు బృందావనాన్ని దర్శిస్తూ ఉంటారు. శ్రీ రాఘవేంద్ర యతీంద్రులు బృందావన ప్రవేశము చేయు సమయము ఆసన్నమైనది. దివాన వెంకన్నను పిలిపించి బృందావనమును నిర్మింపమని ఆదేశించారు. తాను ప్రకలాదుడిగా ఉన్నప్పుడు యజ్ఞం చేసిన స్థలాన్ని వెంకన్నకు చూపి అచ్చటనే బృందావనం నిర్మాణం కొనసాగించమని చెప్పారు. శ్రీవారి ఆజ్ఞ మేరకు వెంకన్న సుందరమైన బృందావనమును నిర్మించినాడు. కానీ స్వామివారు దానిని కాదని మాధవరం నుండి గండశిలను తెప్పించి దానిని బృందావనంగా మలసవలసిందిగా ఆదేశించారు. ఆ గండశిలను తెప్పించిన వెంకన్నకు దాని గొప్పదనం ఏమిటో తెలియక చింతించుతూ ఉన్నాడు. అతని హృదయవేదన భరించినటువంటి స్వామి, వెంకన్న బాధపడుతున్నావా? వినుమ వినుమ వెంకన్న, విపదింతు ఈ రాతి మహిళను, వినుము వినుము వెంకన్న, విపదింతు మాధవనము నుండి మనసు పడి మాధవరము నుండి మనసు పడి మంచి శిలయని తెప్పించిన వైరము, వినుమో వినుమో వెంకన్న. ఏడు గడియలు రాముడు నిలిచిన, ఏడు గడియలు రాముడు నిలిచిన, ఈ శిలను నాగు నీవు మలచిన, ఏడు వందల వసంతములోడు, ఏడు వందల వసంతములోడును ఉలక రూప మీ హృదయం, వినుమో వినుమో వెంకన్న, వివరు రాతి మహిమను, వినుమో గడియలు రాముడు నిలచిన, ఏడు గడియలు రాముడు నిలిచిన, ఈ శిలను నాకు నీవు మలచిన, ఏడు అడుగులు రాముడు నిలిచిన, ఈ శిలను నాకు నీవు మలచిన, ఏడు వందల వసంతములు, ఏడు వందల పులకరూప మీ హృదయములు, వినుమా వినుమో వెంకన్న, వినుమా వెంకన్న. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు లక్ష్మణ సహితంగా సీతమ్మను వెదుకుతూ ఇక్కడికి వచ్చి తుంగభద్రలో స్నాన సంధ్యారష్టములున్నయు నిర్వర్తించుకుని ఏడు గడియల కాలం ఆ శిలపై విశ్రాంతి పొందినారు. తనకు ఆశ్రయమిచ్చినటువంటి ఆ శిల 700 సంవత్సరములు పూజింపవలెనని శ్రీరాముడు ఆ శిలకు వరమిచ్చినాడట. కావున ఈ శిలతో నాకు బృందావనమును నిర్మించినట్లయినా నేను 700 సంవత్సరములు ఈ బృందావనమును ఉండగలను అని చెప్పినారు. విన్న వెంకన్న ఆనందంతో ఆ దివ్య శిలతో బృందావనమును ఒక ఆంజనేయ స్వామి విగ్రహమును చేయించినాడు. శ్రీ గురు రాఘవేంద్రుడు బృందావనాన్ని చేరబోయే కాలం సమీపించింది. దివాన్ వెంకన్న ఆధ్వర్యంలో తయారు చేయబడిన ఆంజనేయ విగ్రహాన్ని బృందావనానికి ఎదురుగా ప్రతిష్ఠించారు స్వామివారు. యతిచంద్రుడు బృందావన ప్రవేశము చేయుచున్నారని విని దశ దిశల నుండి భక్తులు గుంపులు గుంపులుగా వస్తూ ఉన్నారు. శ్రోత్రియులు వేద మంత్రములు పఠించుచూ ఉన్నారు. వియచ్చరులు విరిదల్లు కురిపిస్తూ ఉన్నారు. ప్రజల కన్నీటి నుండి ధారాపాతముగా కన్నీరు ప్రవహించుచున్నది. మంగళ వాయిద్యములు భోనభోంతరాళములు నిండుచుండగా శ్రీ రాఘవేంద్రుడు క్రీస్తు శకం 1671 సంవత్సరము అనగా వినోది కృత్నామ సంవత్సర శ్రావణ బరహుల విధయ గురువారం నాడు సజీవముగా బృందావనమున ప్రవేశించినారు. స్వామివారి ఆదేశం ప్రకారం బృందావనమున 700 సాలగ్రామములు ఉంచబడినవి. బృందావన స్థాపనము అతి వైభవంగా జరిగింది. శ్రీమద్ రాఘవేంద్రుల వారి బృందావనము మీద శ్రీ హైగ్రీవా స్వామి వెలసినాడు. శతకోటి సూర్యకాంతులతో వెలుగుతున్న బృందావనమును భక్తి కోటి పరవశముతో దర్శించుతున్నది. రాఘవేంద్రుల పీఠమునకు వచ్చిన వాదేంద్ర తీర్థులు బృందావనము ముందు నిలుచుండగా స్వామివారి ప్రియశిష్యుడు అప్పణాచార్యులు శ్రోత్ర పాఠములు పఠించుచుండగా ఆ దృశ్యము భక్త జనానికి హృదయారవింద నయనారవింద సంధాయకమై అలరారుచున్నదే. ఆ రాఘవేంద్రుని మహిమలు వర్ణనాతీతమే. ఆయన భక్తి వర్ణనాతీతం. సర్వ ప్రజానీకమంతా కూడా రాఘవేంద్రుని ఈనాడు కాదు ఏనాడు కాదు ప్రతిరోజు ప్రతి ఇంట ఆరాధిస్తూనే ఉన్నారు. ఆ దివ్య మంగళధాత్రుడైనటువంటి శ్రీ రాఘవేంద్ర స్వామి భక్త జనకోటిని రక్షించడానికి సిద్ధమై సర్వ జనాల హృదయాలలో ప్రతిష్ఠింపబడిపోయి ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఆ భక్తుల ఆరాధనలను స్వీకరిస్తూ భక్తులను తరింపచేస్తూ భక్తుల బాధలకు నివారణోపాయాన్ని కలిగించినటువంటి మూర్తియే శ్రీ రాఘవేంద్ర స్వామి. ఆ రాఘవేంద్రుడి లీలలు వర్ణనాతీతము. ఆ రాఘవేంద్రుడి దివ్య జ్ఞానంతో బ్రతికేటువంటి సర్వ ప్రజానీకమంతా కూడా ఆయన భక్తి పరంపరలో ఆయన కనుచూపులతో ఆయన చల్లని నీడలో ఆ దివ్యమూర్తి ఆశీర్వాద బలంతో అమోఘమై అనంతమై నిత్య నూతనమై నిత్య శోభ యమానమై ఆ రాఘవేంద్ర తీర్థాన్ని దర్శించి స్వామి అమోఘమైనటువంటి ఆశీస్సులు పొంది ఈనాటి వరకు కూడా దివ్య సుతలతో ఆనంద హృదయాలతో స్వామిని దర్శించి వారి జీవితాలు పునీతం చేసుకుంటూ ఉన్నారు. అలాంటి రాఘవేంద్రులు చరిత్ర వందనాతీతం హృదయారవిందంగా సుధాకరంగా అలరారుతోంది శ్రీ రాఘవేంద్రుని క్షేత్రం. మంగళం రాఘవేంద్రాయ, మంగళం రాఘవేంద్రాయ, మహిమాన్వితమూర్తయ, మంగళం రాఘవేంద్రాయ, మహిమాన్వితమూర్తయ, శ్రీతాళి కల్పవృక్షాయ, శ్రీతాళి కల్పవృక్షాయ, చిద్విలాసాయ మంగళం, శ్రీతాళి కల్పవృక్షాయ, చిద్విలాసాయ మంగళం, చిద్విలాసాయ మంగళం, మంగళం మంగళం, మంగళం రాఘవేంద్రాయ, మంగళం మంగళం రాఘవేంద్రాయ, మంగళం మహాశక్తి సమవితమూర్తయ, మంగళం మంగళం త్రితాళి కల్పవృక్షాయ, మంగళం చిద్విలాసాయ మంగళం, రాఘవేంద్రాయ మంగళం, మహిత మంగళం రాఘవేంద్రాయ, నమస్తుతే 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 దివ్యమూర్తే రాఘవేంద్రాయ, నమస్తుతే నమస్తుతే నమస్తుతే.
ఓం శాంతి శాంతి శాంతి.